अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम् आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శ్రీరామచంద్రప్రభుని లక్ష్మణసమేతుణ్ణి చూచి శంకించి వాలి పంపగా తనని వధించడానికి వచ్చినటువంటి వారేమోనని భయపడి సుగ్రీవుడు అటు ఇటు దూకుతూ ఉంటే ఆయనకి ఆశ్వాసం కలగజేసి అభయమిచ్చి ధైర్యం చెప్పి అనవసరంగా భయపడవద్దు వారెవరో ఏమిటో తెలుసుకొస్తానని బయలుదేరాడు. భిక్షురూపం ధరించాడు. ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి తాను సన్యాసి రూపంలో ఉన్నాననే విషయం మరిచిపోయి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఒక తేజస్సు శక్తి కంటబడినప్పుడు అన్ని నియమాలు మర్చిపోయి నమస్కరిస్తాం. కారణం అవతల ఉన్నది అటువంటి శక్తి కనుక. రామచంద్రుడిలో ఉన్న పరబ్రహ్మశక్తి హనుమంతుడు కనిపెట్టాడు గనక, గ్రహించాడు గనక తటాలున తనకి తెలియకుండానే రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఒక మహాత్ముణ్ణి చూడగానే ఆయన ఎవరో ఏమిటో మనకి చెప్పక్కర్లేకుండానే ఆయనకి నమస్కరిస్తాము అని ఇతఃపూర్వం కూడా మీకు చెప్పాను. పైగా ఈయన భిక్షు రూపంలో ఉన్నాడు కాబట్టి నమస్కరించడం కూడా సహజమే. ఇవన్నీ పక్కన పెట్టండి. కృష్ణుడు ఇంత పసిపాప అయినా సరే నారదాదులు వచ్చిన ఆయనకి నమస్కరించలేదు. కృష్ణుడు చంటి పిల్లవాడు నమస్కరించకూడదు అనుకోలేదు, ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ అని వాడికి తెలుసు కనుక. భగవంతుడికి వయస్సుతో కానీ ఆశ్రమముతో కానీ ఏ సంబంధం లేదు. ఆ తర్వాత మృదుమధురంగా చక్కని వాక్కులతో ఇలా పలికాడు. మాట్లాడటం పెద్ద కళ్ళండి. అన్నిటికంటే రాయడం కంటే చదవడం కంటే వాక్ అనేది గొప్ప కళ అన్నారు. దానికి వాంగ్ నైపుణ్యం అన్నారు, వచో లీల అన్నారు. కొంతమంది మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే వీడు ఎప్పుడు ఆపేస్తాడ్రా బాబు అనిపిస్తుంది. హనుమంతుడు మాట్లాడితే గంటలు గంటలు గడిచిపోయినా ఎవరికి విసుగు కలగదు. ఆయన కంఠంలో మాధుర్యం ఉంది, ఆయన కంఠంలో ఆకర్షణ శక్తి ఉన్నది. రెండు రకాలట ఆకర్షణ శక్తులు. పాపాత్ముల దగ్గర కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది, అది తాత్కాలికం, ఎక్కువసేపు ఉండదు. అందుకే కొంతమంది రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా తాత్కాలికంగా కొందరిని ఆకర్షిస్తారు, కొంతమంది పాపాత్ములు తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అయితే అందులో పవిత్రత ఉండదు, అది క్షణికోద్రేకంతో కూడినది, శాశ్వతం కాదు. అదే హనుమంతుడి లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ వాక్కు శాశ్వతంగా నిలబడుతుంది, ఎక్కువ కాలం ప్రజలను ఆకర్షిస్తుంది, అందులో పవిత్రత ఉంటుంది, యహంతో పాటు పరం కూడా ఉంటుంది. కొంతమంది పిచ్చి పిచ్చి పాటలు పాడతారు, ఆ పాటలు పాడేవాళ్ళకి ఎంతమంది ఉంటారు ఫ్యాన్స్? మరి చూశారు కదా మీరు, ఏం ఉండదు అందులో, బండభూతులు ఉంటాయి. అయినా సరే ఆ పాటలు కూడా వినేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంటామా? కొన్ని కొన్ని స్టేజీల మీద బెత్తడి గొడ్లు కట్టుకుని తైతక్కలాడే వాళ్ళ దగ్గర లక్ష మంది జనం పడి ఉంటారు చూడడానికి. అందుకని లక్ష మంది జనం ఉన్నారు కనుక, ఆకర్షిస్తున్నాడు కనుక వాళ్ళని, ఈ వ్యక్తి వీడు గొప్పవాడు అనలేము. ఇదొక దరిద్రం. కూరగాయల మార్కెట్లో కంటే చేపల మార్కెట్ దగ్గర పటాపటాపటా కోసేస్తున్న చోట ఎక్కువ జనం కనబడ్డారు మొన్న ఆదివారం నాకు. అదే పాపం తోటకూర కాడలు కొనే చోట కొద్దిమంది ఉన్నారు, తోటకూర కాడల దగ్గర పాతిక మంది ఉన్నారు, చేపల్ని పట్ పట్ అని అరగ తీసుకొట్టేస్తున్న చోట 200 మంది ఉన్నారు. అంత మాత్రం చేత ఆ మార్కెట్ గొప్పది, ఇది మార్కెట్ గొప్పదని అనలేము, కాదని అనలేము. కాబట్టి హనుమంతుని యొక్క వాంగ్ నైపుణ్యంలో ఉన్న వైచిత్ర్యం వేరు. ఆయన అద్భుతమైనటువంటి చాతుర్యంతులు అన్నాడు, మహాత్ములారా మీ రూపం ఆకర్షిస్తున్నది, మెరిసిపోతున్న ఆకారాలు మీవి, మీరిద్దరూ దేవతల్లాగా కనపడుతున్నారు, మహారాజుల్లాగా కనపడుతున్నారు, చేతుల్లో విల్లులున్నాయి గనక మీరు క్షత్రియుల్లాగా పరాక్రమవంతుల్లా కనపడుతున్నారు. కానీ అదే సమయంలో జటాజూటాలు ధరించి, నారచీరలు ధరించి తాపసుల వలె కూడా కనపడుతున్నారు. మీరు తపస్సులా అంటే తపస్సులు కాదు, అలాగని పూర్తిగా పరాక్రమం ప్రదర్శించడానికి వచ్చారా అంటే అది కనపడటం లేదు, రెండు కలగాపులకంగా ఉన్నాయి. కాబట్టి మీరు దీక్ష వహించిన, ఏదో కారణముచే ఈ వానప్రస్థాశ్రమం స్వీకరించిన మహానుభావులైన వీరులు, రాజకుమారులని తెలుస్తున్నది. మీ రూపం ఆకర్షణీయంగా ఉంది, కానీ మీరు వస్తూ ఉంటే జంతువులు భయపడి పారిపోతూనే ఉన్నాయి. అంటే ఏకకాలంలో మీ సౌందర్యం ఆనందము కలిగిస్తోంది, కొన్ని జీవులకు భయము కలిగిస్తోంది, భయంతో కూడిన సౌందర్యం ప్రస్తుతం మీరు. ఇంతకీ మీరు ఈ భయంకరమైన క్రూర మృగాలకి, రాక్షసులకు, పాపాత్ములకు, అనేక రకాల జీవులకు ఆలవాలమైన పంపా సరోవర తీరానికి ఎందుకు వచ్చారు? మీరు సజ్జనులు, అందులో ఏం తేడా లేదు. చూడగానే మీరు సజ్జనులు, తపస్సులు అని తెలుస్తున్నది. జటావల్కలాలు ధరించిన తాపస్సులు, మీ రాకతో ఈ వనం ప్రకాశిస్తోంది. కొంతమంది అడుగు పెడితే ఆ ప్రాంతములకు కూడా కళొస్తుంది. మీ రాక వల్ల, మీరు అడుగు పెట్టడం వల్ల ఈ అడవి కొత్త కళతో నిండిపోయింది. మహాత్ములారా మీరెవరు, మీ పేర్లు ఏమిటి, ఈ దుర్గమారణ్యాలకి రాజ్యం విడిచిపెట్టి ఎందుకు వచ్చారు? సింహాల్లా పరాక్రమవంతుల్లా కనపడుతున్నారు, మీ చేతులు పొడుగ్గా ఉన్నాయి కనుక మీ రాజానుభవులు, ఈ భుజములు కూడా విశాలము వృత్తాకారంలో ఉన్నాయి. సాధారణంగా కొంతమందికి ఈ భుజం దగ్గర ఎముకలు పైకి కనపడుతూ ఉంటాయి, కానీ మీ ఎముకలు కనపడకుండా మాంసంతో నిండి ఉన్నాయి. కొంతమందికి ఇక్కడ భలే దృఢత్వం ఉంటుంది, బలం ఉంటుంది, కొంతమంది లాల్చి తీస్తే తెలుస్తుంది ఎముకలా పొడుచుకొచ్చి ఉంటుంది. మీ ఎముకలలా పైకి రావడం లేదు, మంచి బలశాలులుగా కనపడుతున్నారు. వింధ్య పర్వతంతో, వేరు పర్వతంతో, సప్త సముద్రాలతో పరివేష్టితమైన భూమండలమునంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే తేజస్సు మీలో కనపడుతున్నది. ఇంద్రుడి వజ్రాయుధం ఎలా ఉంటుందో మీ ధనుస్సులు, మీ ఆయుధాలు అలా కనపడుతున్నాయి. ఇంకా మీ అమ్ములు పొదులు, బాణములు పెట్టుకున్న తూణీరములు కూడా అందంగా చూడముచ్చటగానే ఉన్నాయి. అందులో ఉన్న బాణములు అర్ధచంద్రాకారంలోనూ పొడుగ్గానూ ఉన్న బాణాలు ఉన్నాయే, ఈ బాణములు తాచుపాముల్లో బుస కొడుతూ కనపడుతున్నాయి. అంటే మీరు బాణం వేశారంటే పాములు ఎలా అయితే కాటు వేస్తే అవతల వాడు బ్రతకడో, మీ బాణం దెబ్బ తగిలిన వాడు కూడా బ్రతకడు. అంటే మామూలు పాములు కదలండి. కొన్ని భయంకర విషసర్పాలు ఉంటాయి, రామరామ ఆ బాణాలకి, రాముడి బాణాలకి ఆ సర్పాలకి తేడా ఉండదట. ఇప్పటికి కూడా శ్రీశైల అరణ్యాల్లోనూ, అలాగే కొన్ని కొన్ని చోట్ల అరణ్యాల్లోనూ కొన్ని పాములు కనపడతాయి. ఆ పాము బొసగొట్టి నోట్లోంచి విషం వెదజల్లితే కళ్ళు పోతాయండి. దూరం నుంచి ఆ పాములు ఉస్ అంటాయి, అనగానే వాటి నోట్లోంచి విషం బయటకు వస్తుంది. ఆ విషం కళ్ళల్లో పడితే కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. భయంకరమైన కొన్ని విష సర్పములు కాటు వేస్తే ఆ విషానికి విరుగుడు ఉండదు. ఒకవేళ ఆ విషమునకైనా విరుగుడు ఉండొచ్చేమో కానీ మీ బాణములకు మాత్రం విరుగుడు లేదు. అంటే మీరు బాణంతో కొడితే అవతలవాడు చచ్చినట్టే. కావాలని మీరు బాణములు కొంచెం మెల్లగా కొడితే ఏమో చెప్పలేము, కానీ లేకపోతే మీ బాణం దెబ్బ తగిలిన వాడు బ్రతకడం కల్ల. ఈ మాట ఎందుకన్నాడు ఆయన అంటే, మారీచుడి మీద కూడా రాముడు బాణం వేశాడు, కానీ మారీచుడు చావలేదు, పోయిపోయి లంక దగ్గర పడ్డాడు పోయి. అంటే వాడిని కొంతకాలం బతకనివ్వడానికి వాడిని ప్రాణములతో ఉంచే బాణమును వేశాడు ఆయన. ఆ బాణం గట్టిగా కొట్టలేదు. అంతఃపురం సుబాహుడి మీద వేశాడు బాణం, కానీ సుబాహుడు ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. కాబట్టి రాముడు అప్పుడప్పుడు చంపకూడదు అనుకున్నప్పుడు ఒక చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తాడు. అలాంటి బాణం అరుదుగా ప్రయోగిస్తాడు. మరి అదే మారీచుడి మీద రెండోసారి బాణం వేశాడా, ఆ బాణానికి ఇక తిరుగులేదు, వెంటనే తెచ్చాడు వాడు. కాబట్టి మీ బాణములు భయంకర విషసర్పాల్లో ఉంటాయి. అవును సత్పురుషులారా, ఏవం మాం పరిభాషంతం కస్మాద్వైనాభిభాషత. ఇంతసేపు నేను మాట్లాడుతున్నా మీరు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు, ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. నేనెవరినో చెబుతున్నాను వినండి. సుగ్రీవో నామధర్మాత్మ కశ్చిత్ వానర యోతపః. సుగ్రీవుడు అని ఒక వానర నాయకుడు ఉన్నాడు, మహావీరుడు. తన సోదరుడైన వాలి వల్ల చావు దెబ్బలు తిని దుఃఖాలకి గురై ఈ ఋష్యమోక పర్వతం మీద గడుపుతున్నాడు. నేను ఆయనకి దూతని. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన. సుగ్రీవుడు పంపించగా ఇక్కడికి వచ్చాను, మీరెవరో ఏమిటో తెలుసుకోవడానికి వచ్చాను. హనుమాన్ నామ వానరః, నా పేరు హనుమంతుడు. ఇప్పుడు తన పేరేమిటో ప్రకటించాడు ఆయన. నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారేమో, సన్యాసి రూపంలో ఉన్నాను కనుక ఒక భిక్షుకుడైన మానవుడు అనుకుంటారేమో, కాదు నేను వానరుణ్ణి, హనుమంతుడు అంటారు నన్ను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడికి ఇష్టుడిని, సఖుడిని, సచివుడిని. ప్రత్యేకంగా తన పేరులో సచివం అని చేర్చుకున్నాడు ఆయన. తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. సుగ్రీవుడికి నేను సచివుడను, అంటే మంత్రిని. ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి ఒక వ్యక్తిని సరైన దారిలో నడిపేవాడిని సచివుడు అంటారు. నేను సుగ్రీవుణ్ణి మార్గంలో నడుపుతాను, ధర్మ మార్గంలో నడుపుతూ ఉంటాను, కష్టంలో సలహా ఇస్తాను, అలాంటి వాడినే సచివుడు అంటారు. నేను కామరూపుణ్ణి, ఏ రూపము కావాలంటే ఆ రూపం ధరించగలను. ఇప్పుడున్న ఈ రూపం నాకేం శాశ్వతం కాదు. ప్రస్తుతం భిక్షుణ్ణి, వానర రూపము ధరించగలను, వద్దనుకుంటే ఇంకో రూపము ధరించగలను. నేను తలచుకున్న రూపమును ధరించగలిగేవాడిని గనక కామరూపుణ్ణి. ఋష్యమోక పర్వతం నుంచి ఇక్కడికి సుగ్రీవుడు పంపగా వచ్చి, మీరెవరో ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే రాముడు ఇంత విన్నాడు కదా, హనుమంతుడితో మాట్లాడకుండా హనుమంతుడిని ప్రేమగా చూచి లక్ష్మణునికేసి తిరిగాడు. లక్ష్మణ, మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆయనే మనకి తగిలినట్టుగా ఉన్నాడు. ఈ వచ్చినవాడు సుగ్రీవుడు పంపించిన సచివుడు, పైగా పరమ ఉత్తముడు, వాక్యజ్ఞుడు. ఈయన ఇంత చక్కగా మాట్లాడేవాడు చాలా అరుదుగా ఉంటారు అని రాముడు రెండు శ్లోకములతో ప్రశంసించాడు హనుమంతుడిని. ఇటువంటి ప్రశంస ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఆయన ఇవ్వలేదు, ఒక్క హనుమంతునికే ఇచ్చాడు ఈ ప్రశంస. లోకంలో కష్టపడి చదివితే యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇస్తాయి, అది గొప్పదే కాదని ఎలా అంటాం? యూనివర్సిటీ ఓ సర్టిఫికేట్ ఇచ్చిందంటే, గౌరవ డాక్టరేట్ ఇచ్చిందంటే అది అదృష్టమే. కానీ రామచంద్రుడనే ఒక గొప్ప విశ్వవిద్యాలయం, వైకుంఠ విశ్వవిద్యాలయం ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, ఈ సర్టిఫికెట్లు ఏవి పనికిరావు. రాముడు అంత తేలిగ్గా ఒక వ్యక్తికి సర్టిఫికెట్ ఇస్తాడా, ఒక ప్రశంసా పత్రం ఇస్తాడా? రాముడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నాసామ వేద విదూషక శక్యమేవం ప్రభాషితుం. మొదటి ప్రశంస రాముని ద్వారా వచ్చిన ప్రశంస, హనుమంతుణ్ణి రాముడిలా పొగిడాడు. ఈతడు ఋగ్వేదములో ఆరితేరిన పండితుడు, ఈయన ఋగ్వేదంలో సుశిక్షితుడు, వినీతుడు. ఋగ్వేదంలో వినీతుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడ్డం, యజుర్వేదం మొత్తం కంఠస్థం చేశాడు. మళ్ళీ అక్కడ ఒక్క ఇక్కడ ఒక్క చదవడం, పుస్తకాలు చూసి చదవడం కాకుండా సంపూర్ణముగా ధారణ చేశాడు, కంఠస్థం చేశాడు. ఋగ్వేద పండితుడు, యజుర్వేదంలో ఆరితేరిన పండితుడు. సామవేద విదూష, సామవేదంలో పరమ పండితుడు, విద్వాంసుడు. విద్వచ్చబ్దంలో ఇంకా అంతకు మించి అందులో ఈయనకి ప్రవేశం ఉన్నట్టుగా మరొకరికి ప్రవేశం లేదని చెప్పాడనమాట. ఈతడు పూర్తిగా సామవేదములో ఆరితేరిన పండితుడు. ఈ మూడు వేదములలో మహాపండితుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడడు. ఇంత బాగా మాట్లాడాడు అంటే ఈతడు మూడు వేదములలో పండితుడు. మళ్ళీ చెప్పుకుందాం, ఋగ్వేద పండితుడు, యజుర్వేదం కంఠస్థం చేసిన పండితుడు, సామవేదంలో సుశిక్షితుడైన పండితుడు, ఆరితేరిన పండితుడు. లేకపోతే ఇలా మాట్లాడు. ఎందుకు చెప్పాడు ఆయన ఈ మాట? ఋగ్వేదం చదువుకున్నవాడు ఏం చెప్పినా ఒక క్రమంలో చెబుతాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఆర్డర్లో చెబుతున్నాడటమే, ఆ ఆర్డర్లో క్రమ పద్ధతిలో చెప్పే శక్తి ఋగ్వేద పండితుడికి వస్తుంది. ఇప్పటికీ కొంతమంది మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడారో నాకేం అర్థం కాదు. ఎందుకంటే వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియదు, ఒక క్రమం ఉండదు. మధ్య మధ్యలో ఏమిటరా అంటే అంటాడేంటో చుప్పు అంటాడు. అంటే వాడికి చెప్పాలనుకున్నది వైట్ మాట నోట్లోంచి రాక చుచ్చు చుచ్చు అంటాడు. ఈ చుచ్చు చుచ్చుతోటి మనకి పిచ్చెక్కిపోతుంది వాడికి. వాడి లాంగ్వేజ్ ఏమిటో, వాడు ఏం చెప్పాలో, వాడు ఏం క్రమంలో చెప్పాలో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి భాష పట్టు రాదు. ఈ భాష మీద పట్టు లేకపోయినా కనీసం చెప్పేదాని గురించి ఒక అవగాహన లేదన్నమాట. కానీ కొందరు మాట్లాడితే క్రమము తప్పకుండా సరి అయిన పద్ధతిలో చెబుతారు, ఆర్డర్లో చెబుతారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చెప్పవలసినవి చెబుతారన్నమాట. హనుమంతుడు చెప్పేది క్రమంలో ఉన్నది కాబట్టి ఇతడు ఋగ్వేద పండితుడు. ఋగ్ అంటేనే అసలు క్రమము అని అర్థం. క్రమ పద్ధతిలో చెప్పాడు. ఇక యజుర్వేదధారిణ, యజుర్వేదం కంఠస్థం చేశాడని ఎందుకు చెప్పాడు అంటే యజుర్వేదం చెప్పినవాడు స్పష్టముగా చెబుతాడు, అర్థమయ్యేలా చెబుతాడు. ఋగ్వేదం వల్ల పద్ధతి తెలుస్తుంది, క్రమ పద్ధతి తెలుస్తుంది. యజుర్వేదం వల్ల స్పష్టత ఉంటుంది, చెప్పేది అవతల వాడికి సూటిగా అర్థమైపోతుంది. సామవేద పండితుడు ఎలా చెప్పాడంటే సామవేదం చదువుకున్నవాడి కంఠం సంగీత స్వరంతో ఉంటుంది. ఏ కొంతమంది ఉపన్యాసం చప్పిడిగా ఆ ఉపన్యాసాల శ్లోకాలన్నీ సురుచిర సుందరోచల సుశోభిత వాక్సోదలం వెలార్చుతుంది, ఇదే పద్యం చదవడం, గద్యం చదివినట్టుగా దాన్ని పద్యం చదవడం అంటారా? అస్సలు పద్యంలో ఒక రాగం ఉండదు, ఒక విధానం ఉండదు, మాధుర్యం ఉండదు, ఏదో డబడబడబడ చెప్పబోతూ ఉంటాడు. కలియుగంలో విష్ణం అవుతాయి అనుకునేది వేరే విషయం, అది కలియుగ ప్రభావం అది. కానీ హనుమంతుడు మాట్లాడితే సంగీతధ్వని వలె ఉంటుంది, మధురముగా ఉంటుంది. అందుకే సామవేద పండితుడు అన్నాడు ఆయన్ని. అంటే హనుమంతుడు మాట్లాడితే ఒక మహాత్ముడు పాట పాడినట్టుగా ఉంటుందన్నమాట. ఈ లక్షణములు సామవేద పండితులకే ఉంటాయి. ఈతడిలో ఈ మూడు లక్షణములు కనబడ్డాయి. ఏది? క్రమ పద్ధతిలో మాట్లాడుట, చెప్పదలచినది సూటిగా స్పష్టముగా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పుట, మూడవది కంఠములో చక్కని మాధుర్యం ఉండుట, సంగీతధ్వని వినపడుట. ఈ మూడు ఉన్నాయి గనక ఇతడు ఈ మూడు వేదములలో పండితుడు అని చెప్పాడు. ఇప్పటికీ మీరు చూడండి, కొంతమంది శ్లోకం చదువుతారా, సంస్కార క్రమ సంపన్నం అద్భుతం అవిలంబితం అడుగుడుగుడుగుడు వెళ్ళిపోతాడు. అది శ్లోకం ఏమవుతుంది? శోకం అది, పరశోకం అది. కానీ హనుమంతుడు చదివితే అదే శ్లోకం ఇంకా అవతల వాడికి ఎంత ఆనందం కలుగుతుందో, అద్భుతమైన మాధుర్యం ఉంటుంది అందులో. కాబట్టి ఇతడు త్రయీ పండితుడు, మూడు వేదములలో పండితుడు. పూర్వకాలంలో ఈ మూడు వేదములనే మొదట్లో చెప్పారు. ఆ తర్వాత అథర్వణ వేదం విభజింపబడింది. అథర్వణ వేదం అంతా తంత్రములు మంత్రములకి సంబంధించింది, కానీ ఈ మూడు ఏమో వీటికి సంబంధించింది. ఏది? క్రమము, స్పష్టత, మాధుర్యములకు సంబంధించినది. అందుకే వేదములను త్రయీ అంటే మూడు అని పలికేవారు ప్రాచీన కాలంలో. ఇక రెండో శ్లోకం ఏమన్నాడు,
నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిదపశబ్దితం.
ఈతడు వ్యాకరణమును సంపూర్ణముగా చదువుకున్నాడు, కొరత లేకుండా పూర్తిగా వ్యాకరణం చదివాడు. వ్యాకరణంలో ఏదో అడుగు పెట్టడం కాదు, మొత్తం వ్యాకరణాన్ని ఆపోసన పెట్టాడు. ఆపోసన అనాలి, ఔపోసన కాదు, బండభూత ఔపోసన అంటే. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం, ఆపోషణము అంటే నీటిని ఆహారముగా తీసుకున్నట. భోజనమునకు ముందు చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రపూర్వకంగా విస్తరి చుట్టూ తిప్పి ఆ నీటిని తాగడాన్ని ఆపోషణము అంటారు. ఈతడు సంపూర్ణముగా ఆపోషణమెత్తాడు వ్యాకరణం విషయంలో. ఈతడికి వ్యాకరణంలో ఏ లోటు లేదని తెలుస్తుంది. ఎందుకని, ఎంతసేపు మాట్లాడాడు కదా, ఈ మాటల్లో ఎక్కడైనా ఒక్క అపశబ్దం ఉన్నదా, అంటే వ్యాకరణ విరుద్ధమైన పదం ఒక్కటి ఉన్నదా? లేదు, పూర్తిగా స్పష్టమైన వ్యాకరణంతో కూడిన పదాలు వాడాడు. మహాత్ములు మాట్లాడితే అపశబ్దములు రావు, కొందరు మాట్లాడితే బాత్ బాత్మే బూతుహై అన్నట్టుగా ఉంటాయి. ఈయన దాంట్లో ఇంత మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు. అందువల్ల ఈతడు సంపూర్ణముగా వేదమును చదువుకున్నాడు, సంపూర్ణముగా వ్యాకరణము చదువుకున్నాడు. చాలా భయం వేస్తుందండి మనకి, మానవత విలువలు అంటాడు ఒకడు. ఆ మానవత్వం సంస్కృతం విలువ తెలుగు పదం రెండు కలిపి సమాసం చేస్తాడు. మూఢనమ్మకం అంటాడు ఒకడు, అన్నవాడు మూఢు అన్నమాట. మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు పదం. ఈ విధంగా అనుక్షణము ఏది సంస్కృతమో ఏది తన తెలుగు భాషో తెలియక ఈ రెండింటిని ఎక్కడ సమాసం చేయొచ్చు ఎక్కడ చేయకూడదు, ఏది సందో ఏది సంది కాదో తెలియదు. పాలాభిషేకం నెయ్యాభిషేకం అంటాడు, ఓహోరి దేవుడు ఆ దెబ్బకి నేను చెంబు నీళ్ళలో దూకి తెచ్చిపోదాం అనుకుంటాను ఒక్కోసారి. పాలశబ్ద పాలు ఏమో తెలుగు, పాలు అభిషేకం అసలు సంధే కాదు. ఒకవేళ అయితే పాలాభిషేకం అనాలి. పాలాభిషేకం అని దీనికి ఒక సవర్ణ దీర్ఘసంధి, క్షీరాభిషేకం అనలేడు. నెయ్యేమో తెలుగు పదం అభిషేకం సంస్కృతం కలిపి నెయ్యాభిషేకం అంటాడు అనమాట. పాపం అయ్యప్ప స్వామి రోజు ఎంత బాధపడిపోతూ ఉంటాడు అనిపిస్తుంది అనమాట. మహానుభావులు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మళ్ళీ సంతోషిస్తాడండి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎలాగో వీళ్ళు పిచ్చాడు కదా, పిచ్చి భక్తే కదా కావలసింది అనుకుంటాడు, అది వేరే విషయం. కానీ నాబోటి వాడు అలా అనకూడదుగా మరి. కాబట్టి ఈతడి దగ్గర మూడు వేదములలో పాండిత్యం ఉన్నది, సంపూర్ణ వ్యాకరణ పాండిత్యం ఉన్నది. ఇంక ఇది కాకుండా కొంతమంది యుద్ధం చేసిన టవతల వాడిని బెదిరిస్తూ మాట్లాడతారనమాట. ఏంటి మాట్లాడుతావు అని ఇలా తల ఎగరేసి కనుబొమ్మలు ఎగరేసి అని బెదిరించి పళ్ళు పట్టపట్ట కొరుకుతూ మాట్లాడతారు. ఇలా భయంకరమైన రూపం ప్రదర్శిస్తారు. ఇతడు ఇంత మాట్లాడినా ఎక్కడన్నా ముఖ కవళికల్లో బీభత్సరసం ఉందా? ఓరి బాబా ఈ మధ్యకాలంలో ఒకడు మాట్లాడుతూ ఉంటాడండి బాబు, వాడిని చూస్తేనే భయం వేస్తాను వాడు. వాడు ఆవులు పశువులు అంటాడు, లేకపోతే దేవతలకు ప్రదక్షిణ వద్దంటాడు, అభిషేకం వద్దంటాడు. వాడిని చూస్తే రాక్షసుడే ఆ రూపంలో పుట్టాడేమో అనిపిస్తున్నాడు. రాక్షసులు కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారులేండి. అప్పుడు వాళ్ళ ముఖాల్లో కవళికల్లో ఒక రకమైన బీభత్సరసం ఉంటుంది, ఎక్కడ సాత్వికత్వం ఉండదు. కానీ హనుమంతుడు ఎంత మాట్లాడినా, నా ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తత అన్యేష్వపిచ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్. ఇతని ముఖంలో కానీ, కళ్ళల్లో కానీ, నుదుట్లో కానీ, కనుబొమ్మలలో కానీ, శరీరంలో కానీ ఎక్కడ వికారం లేదు. అంటే హాయిగా ఉంది అతను మాట్లాడితే. చెప్పవలసింది సంక్షిప్తంగానూ చెప్పాడు, మరీ ప్రొలాంగ్ చేయలేదు. 5 నిమిషాలు మైక్ ఇస్తే 6 గంటలు మాట్లాడతారు కొందరు, కానీ ఏం మాట్లాడాడు అర్థం కాదు, వదలడు. కానీ ఇతడు అలా కాదు, సంక్షిప్తంగా చెప్పాడు. అందుకే అవిస్తరం, విస్తారముగా లేదు, సాగదీయడం లేదు, అసందిగ్ధం. ఎక్కడ మాట్లాడిన దాంట్లో అర్థం కాకపోవటం లేదు. కొందరు మాట్లాడితే అన్నీ సందిగ్ధమే, అసలు ఇంతకీ ఆయన ఏం చెప్పాడు నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు కొందరు చెప్తే. ఈ అనౌన్స్మెంట్లు చేస్తుంటారు కదా కొంతమంది, ఆ అనౌన్స్మెంట్ నాకు ఎప్పటికీ అర్థం కాదనమాట పాప. అంటే వాళ్ళ మనస్సులో అభిప్రాయం ఏమిటో తెలియదు, దాన్ని సందిగ్ధము అంటారు. ఈయన అసందిగ్ధంగా మాట్లాడాడు. అవిలంబితం అంటే సాగదీయడం అనమాట, లంబితం అంటే సాగదీయడం. ఈయన సాగదీయకుండా చెప్పాడు. అలా సాగదీయకుండా చెబితే అవిలంబితం అంటారనమాట. ఇప్పుడు అని మొదలెడతాడనమాట, అరగంట సేపు ఆ ఇప్పుడులోనే ఉంటుందన్నమాట. మరి కొంతమంది మీరు ఎక్కువసేపు తీసుకోనండి, నేను 5 నిమిషాల్లో ముగిస్తానంటాడు. అంటే 5 నిమిషాలంటే దేవతల యొక్క కాలమానం అది. వాళ్ళ కాలమానం ప్రకారం 5 నిమిషాలంటే మన పని అయిపోయినట్టు 5 రోజులు. అలా లేదు ఈయన దగ్గర. అద్రుతం ఇతని దాంట్లో ఎక్కడ ధృతత్వం లేదన్నమాట. వక్షస్థలం నుంచి కంఠం నుంచి శబ్దములు ఎలా రావాలో అలా వచ్చాయి. మరీ అరవకుండా, అస్సలు అస్పష్టంగా కాకుండా మధ్యమ స్వరంలో మాట్లాడాడు. అంటే కొంతమంది అరిచేస్తారన్నమాట, కుక్కలు అరిచినట్టే వాళ్ళు ఉపన్యాసం చెబితే. ఎందుకు అరుస్తాడో తెలియదు, మైకుండా అంతెరుపు అరుస్తారన్నమాట, చెవులు దత్తరిల్లిపోతాయి. మరి కొంతమంది మాట్లాడుతుంటే మెల్లిగా ఓడుకుంటూ ఉంటారు. ఏమన్నా మీరు ఆనందనరా అంటాడు. ఏ ఈ మైకులోంచి ఆ స్పష్టత ఉండదు అది. అందువల్ల దాన్ని పరిహరించి మధ్యమ స్వరంలో ఆవలి వ్యక్తికి ఎలా అర్థమవ్వాలో అలా చెప్పాడు. ఎంత అద్భుతమైన ఈ మహానుభావుడి మాటలు వింటూ ఉంటే చంపడానికి మీదకొచ్చి కత్తెత్తినవాడు కూడా చల్లబడిపోతాడు. శత్రువులు కూడా ఇతని మాటలు వింటే వెంటనే శత్రుత్వం విడిచిపెట్టి మిత్రత్వం వహిస్తారు. ఇటువంటి వాడు మంత్రిగా దొరికితే ఆ రాజుగారు ఎంత అదృష్టవంతుడవుతాడు. ఇటువంటి వ్యక్తి ఎవరికి మంత్రి అయ్యాడో ఆ రాజు పరమ భాగ్యవంతుడవుతాడు. ఇటువంటి వాడు మిత్రుడైతే ఆ వ్యక్తి ఆనందం పొందుతాడు. అనగానే ఇప్పుడు లక్ష్మణుడు ఇటు తిరిగాడు. ఏ రాముడే మాట్లాడచ్చుగా ఇంతో. రాముడు రాజు, హనుమంతుడు ఇప్పుడు మంత్రి, దూతగా వచ్చాడు. దూతతో దూతలే మాట్లాడాలి, అందుకని లక్ష్మణుడు మాట్లాడాడు. ఇవన్నీ రాజనీతి నియమాలండి. ఒకసారి మిత్రత్వం ఏర్పడ్డాక అది వేరే విషయం, ఆయనే మాట్లాడతాడు. కానీ ప్రారంభావస్థలో ఈ మధ్యవర్తులకు మధ్యవర్తులే మాట్లాడాలి. కనుక లక్ష్మణుడు ఆయనకి స్త్రీకి, ఓ విద్వాంసుడా, నువ్వు అత్యద్భుతంగా మాట్లాడావు. మేము ఎవరి కోసం వచ్చామో ఆ వ్యక్తి యొక్క మంత్రి మా దగ్గరికి రావడం మా భాగ్యం. ఎంతో పూర్వమే కబంధుడనేవాడి ద్వారా సుగ్రీవుడి గుణగణాలు విన్నాం, ఆయనతో మైత్రి వహించాలి అనుకున్నాం. మా అదృష్టవశాత్తు నువ్వు హనుమంతుడని పేరు కలిగిన వాడివి. సుగ్రీవ వాక్కుతో మా దగ్గరకు వచ్చి సుగ్రీవుడికి మాకు స్నేహం కలపడానికి ప్రయత్నిస్తున్నావేమో అనిపిస్తున్నది. అనగానే, అమ్మయ్య, ఈ వచ్చిన వాడు సుగ్రీవుడితో మైత్రి కోసమే తప్ప శత్రుత్వం కోసం రావడం లేదు అని అర్థమైపోయింది హనుమంతుడికి. పైగా ఇతపూర్వం ఆయనలో కొన్ని శక్తులు ఉన్నప్పటికీ అవి మారుమూలలో ఉన్నాయి, అణిగి ఉన్నాయి, బయటపడలేదు. కానీ ఇప్పుడు రాముడు చూడగానే ఆయనలో ఉన్న దివ్యశక్తులన్నీ బయటకు వచ్చాయి. అసలు ఇంతసేపు ఆయన మాట్లాడడం వెనకాతల శక్తి రాముడిది కూడా అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఎంత చదువుకోవచ్చు కాక, కానీ ఇంత పూర్వం మాట్లాడలేదు ఆయన ఇలాగా. కానీ రాముడు చూడగానే ఆయనలో దివ్యశక్తి పొంగిందనమాట. అందుకే వ్యక్తిని చూడగానే ఆ లోపల ఉన్న వక్తృత్వం బయటకు వస్తుంది. హనుమంతుడు మహాశక్తివంతుడే, కానీ ఇంతకాలం ఆ శక్తి ఏమైంది? మరుగున పడి ఉందిగా. సుగ్రీవుడి పక్క నుండి కూడా వారి నుంచి రక్షించలేదు ఆయన. ఇప్పుడు కదా ఆయన తన శక్తులు బయటపెడుతున్నాడు. తన వాక్చాతుర్యం కానీ, తన పరాక్రమం కానీ, ఇవన్నీ ఆయనలోంచి ఎందుకు బయటపడుతున్నాయంటే ఈ శక్తిని ఉపయోగించే శక్తి కలిగిన రామచంద్ర ప్రభు యొక్క కటాక్షం అదనమాట. అందుకే మనలో ఎన్ని శక్తులున్నా అవి బయటికి తీసుకొచ్చేటటువంటి ఒక మనిషి దొరకనంత వరకు అవన్నీ దూరంగా ఉంటాయి, మరుగున పడి ఉంటాయి. ఇప్పుడు ఆయన, రామచంద్ర ప్రభు, నీవు నీ తమ్ముడితో కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఆకారాన్ని బట్టి నువ్వు పెద్దవాడివని నీ తమ్ముడని నాకు తెలిసిపోతూనే ఉన్నది. మీ కర్తవ్యం ఏమిటి? అసలు ఎందుకు వచ్చారు? మీ ఉద్దేశ్యం ఏమిటి అని ఇప్పుడు అడిగాడు సూటిగా. అప్పుడు రామప్రేరణతో లక్ష్మణుడు ఇలా చెప్పాడు. రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలః. దశరథుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆవిడ తేజోమూర్తి, ధర్మాత్ముడు, మహాకాంతిస్వరూపుడు. ఆయనకి 4 పుత్రులు. అందులో ఈయన జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రుడు. తల్లి తండ్రి ఆజ్ఞాపించగా ఈ నగరానికి వచ్చారు. ఈ కిష్కింధా ప్రాంతానికి రావడానికి ముందు ఈయన తండ్రి కైకేయి యొక్క వచనము వల్ల రాముణ్ణి 14 సంవత్సరములు అడవిలో ఉండమన్నాడు. ఈయన సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు, అందుకని పితృరాజ్ఞ శిరస్సును ధరించి ఇక్కడికి వచ్చాడు. ఈయన సకల ప్రాణులని ప్రేమిస్తాడు, అకారణముగా ఎవరితోటి విరోధం తెచ్చిపెట్టుకోడు. అటువంటి ఈ పుణ్యాత్మని భార్యని ఆయన నేను లేను సమయంలో ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. వాడెవడో మేము స్పష్టంగా ఎరగం, కానీ ధనువు అని పేరు కలిగిన దితికి పుత్రప్రాయుడైన ఒక దానవుడు, అతడు అవడానికి దానవుడైన గంధర్వశక్తి పొందినటువంటి వాడు ఒక ముని శాపం వల్ల రాక్షసుడయ్యాడు. అతడే మా వల్ల శాప విముక్తి పొంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక్కడ సుగ్రీవుడు ఉన్నాడని, అతనితో మేము మైత్రి చేసుకుంటే మాకు శుభం కలుగుతుందని, సోదరుడి వల్ల సుగ్రీవుడు తన భార్యని రాజ్యాన్ని కోల్పోయాడని, అతడు మాకు సహకారం చేస్తాడని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మా విషయం ఏమిటో నీకు క్లుప్తంగా చెప్పాం. నేను మా అన్నయ్య సుగ్రీవం శరణంగతో, ఇంత మాట ఎవరన్నా అంటారటండి? నిజానికి రామశక్తి ఎక్కడ, అతని శక్తి ఎక్కడ, అయినా సుగ్రీవుడిని మేము శరణు కోరుతున్నాం, అతన్ని ఆశ్రయిస్తున్నాం. అంటే మహాత్ములు ఏదో ఆయనకి సాయం చేసి తద్వారా మేము ఉపకారం పొందుతున్నాం అని అనరట, శరణే అంటారట. అదే మహాత్ముల గొప్పతనం. సాధారణంగా ఒక వ్యక్తి శక్తి కలిగిన వాడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ సహకారం నాకు కావాలి అని అనరు, అహంకరించి ఏమంటే మాకు సాయం చేయండి అంటారట. అది సామాన్యుల లక్షణం. మహాత్ములు ఎప్పుడూ శరణు కోరుతున్నామని అంటారు. అందుకే కదా ఎప్పటికీ రాముడు కానీ లక్ష్మణుడు కానీ వాళ్ళ మాటలు కానీ శాశ్వతంగా ఉండిపోవడానికి గల కారణం, నిరంతరం మనందరి మనస్సులో ఉండిపోవడానికి గల కారణం వారిలో ఉన్న పవిత్రత్వం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవటం, నిరహంకార స్థితి ఉండడం. మళ్ళీ ఇంత నిరహంకార స్థితిలో ఉన్నప్పటికీ అవసరం వస్తే మాత్రం ఒక్క బాణంతో ఎవరినైనా శాసిస్తారు. మీకు ఇక్కడే రాముడి గొప్పతనం తెలుసుకోవాలి. మేము సుగ్రీవుణ్ణి శరణు కోరుతున్నాం అని రాముడు లక్ష్మణుడు ఇప్పుడు హనుమంతుడితో అన్నారు. తర్వాత సుగ్రీవుడికి చాలా సాయం చేశారు. ఇదే రాముడు సుగ్రీవుడు భోగభాగ్యాల్లో మునిగిపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలే జాగ్రత్త, బాణం అలాగే ఉందన్నాడు. అంటే అవసరమైతే అంత బెదిరించాలి. ఎప్పుడు బెదిరించాలి, ఎప్పుడు చల్లబరచాలి, ఎప్పుడు ఎలా ప్రేమగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క కర్తవ్యం. మహాత్ములు అంటే అసమర్థులు కాదు కదండి, ఎంతో ప్రేమగా ఉంటారండి. సుగ్రీవుడికి మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఓ అద్భుతమైన రాజపదవి ఇచ్చాడు. రాజపదవిలో ఉండి డ్యూటీ మర్చిపోతేనో, డ్యూటీ మర్చిపోయే జాగ్రత్త, వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అర్థం ఏంటి, వాలిని ఒక బాణంతో స్వర్గానికి పంపాను, ఆ రూట్లో నువ్వు కూడా పోతావు జాగ్రత్త, చెప్పిన పని చేయకపోతే మాత్రం ఒప్పుకోను, చెప్పిన పని చేయకపోతే ఉపేక్షించనని చెప్పాడు ఆయన. కాబట్టి మనం అవతలవాడు అసమర్థుడు అనుకున్నప్పుడు మాత్రం విజృంభించాలి. ఇవన్నీ మహాత్ముల యొక్క లక్షణాలు. ఆ రామచంద్రుడు ధర్మనిరతుడు, కానీ ప్రస్తుతం వ్యసనమునకు అంటే బాధకి గురయ్యాడు. శోకపరవశుడైన శ్రీరాముడు సీతాదేవిని పొందాలనుకుంటున్నాడు, సీత లేక కృశించి ఉన్నాడు. సీత కోసం రాఘవుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు అని లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ, అది కూడా పాప కన్నీళ్లు పెట్టుకొని సీతను తలుచుకోగానే ఆయనకు కూడా కన్నీరు వచ్చిందనమాట. అందుకే అశ్రుపూరిత నేత్రములతో పలుకుతూ ఉండగా హనుమంతుడు ఇలా అన్నాడు, మహాత్ములారా మీరు ప్రజ్ఞామూర్తులు, క్రోధాన్ని జయించిన వారు అని నాకు మిమ్మల్ని చూడగానే అర్థమయ్యింది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న బాణాలు సామాన్యమైనవా, ఈ బాణములు ప్రయోగిస్తే ఎక్కడున్న వాడన్నా శత్రువు చచ్చి తీరతాడు, అయినా మీరు జితక్రోధులు గనక తొందరపడి లోకమంతటిని మీ బాణశక్తితో సంహరించడం లేదు. మీ వంటి మహాత్ములు పరాక్రమవంతులు, పరాక్రమముండి కూడా క్రోధమును జయించిన వారి సహకారం సుగ్రీవుడికి చాలా అవసరం. ఆయన మా సుగ్రీవ మహారాజు గారు అదృష్టవంతుడు గనక ఈ సహకారం లభిస్తోంది. ప్రస్తుతం మా ప్రభువు సుగ్రీవుడు అన్నగారితో విరోధించి, అన్నగారితో చావుదెబ్బలు తిని ఇక్కడే ఉన్న ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించుకున్నాడు. ఆ కొండ మీద ఉంటున్నాడు. ఆయనతో పాటు నేను, నలుడు, నీలుడు, తారుడు, మేము నలుగురు ఆయన్ని సేవిస్తున్నాం. మొత్తం నలుగురు సచివులు ఉన్నారండి సుగ్రీవుడికి ఇప్పుడు ప్రస్తుతం. తక్కిన వాళ్ళందరూ వారి దగ్గర ఉండిపోయారు, ఈ నలుగురు మాత్రం సుగ్రీవుని విడిచిపెట్టడంలా. అందులో ఒకడు హనుమంతుడు, రెండోవాడు నలుడు, ఈయనే సేతువు కట్టినవాడు. వ్యవహారంలో రామసేతు అంటాం కానీ రాముడు సేతువు కట్ల, రాముడు నలుడి ద్వారా కట్టించాడు సేతువు. అందుకే మన పూర్వులు నలసేతు అన్నారు దాన్ని. మూడవడు నీలుడు, నాలుగోవాడు తారుడు. ఈ నలుగురు మాత్రం ఎప్పుడూ కష్టములలో సుగ్రీవుణ్ణి అనుసరించి ఉన్నారట. సుఖాలు వచ్చినప్పుడు అందరూ ఉంటారు కూడా, మన కూడా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు సుఖాలు ఉన్నప్పుడు అందరూ బంధువులే, కానీ రవ్వంత కష్టం వచ్చినప్పుడు ఎవడు కూడా ఉంటాడో వాడు ఉత్తముడు. అందుకే ఈ నలుగురిని నాలో నాలుగు శక్తులు నాలో నాలుగు ఇంద్రియములు అని పాపం సుగ్రీవుడు చెప్పాడు. పంచప్రాణాలను ఉంటాయి శరీరంలో, ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము, ఈ ఐదింటిని పంచప్రాణాలు అంటారు. ఈ ఐదు మన శరీరంలో ఉంటాయి, పోయేటప్పుడు ఈ ఐదు ఒక చోటకి చేరతాయి, టక్కన బయటికి పోతాయి. ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములలో ప్రాణము సుగ్రీవుట, ఇంకా అపానము వ్యానము ఉదానము సమానము ఇదిగో ఈ హనుమంతుడు నలుడు నీలుడు తారుడు అని చెప్పుకున్నాడు ఆయన వెరసి. ఈ నలుగురు మంత్రులతో కూడిన నేను పంచప్రాణములతో ఉన్నాను అన్నాడు. ఎంత పొగిడాడు మరి దాన్ని బట్టి. అందువల్లే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మా రాజు ఇప్పుడు ప్రస్తుతం తన భార్య రుమని కోల్పోయి ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడికి మీ సహాయం అవసరం. మీ సాయం వల్ల ఆయన రాజ్యం పొందితే మీకు సీతాదేవిని ఆయన తిరిగి ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీకు ఆయన సాయం, ఆయనకు మీ సాయం అవసరం. ఇద్దరూ కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహం చేసుకుంటే లాభమట శాస్త్ర ప్రకారంగా. అనగానే రామచంద్ర, ఈ వానరుడు మారుతి హనుమంతుడు సరిగ్గా మనం ఎలా అనుకుంటున్నామో అలాగే అనుకుంటున్నాడు. ఇతర పలుకులు కూడా బాగున్నాయి. సీతాన్వేషణకి ఇక సుగ్రీవుడు తోడ్పడతాడని నాకు అర్థమయ్యింది. ఇంకెందుకు ఆలస్యం, మనందరం అక్కడికి వెడదామన్నాడు. వెంటనే హనుమంతుడు, ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెడతాను, ప్రయాణానికి ఆలస్యం ఉండకూడదు గనక, మీరు స్నేహితులు అవడం అవసరం గనక నేను నా స్వస్వరూపం ధరిస్తున్నాను, అంటే నా అసలు రూపం ధరిస్తున్నాను అని వెంటనే భిక్షు రూపం విడిచిపెట్టేశాడు. భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్ఠమారోప్య తౌ వీరౌ జగామ కపికుంజనక. వెంటనే భిక్షుకు రూపం విడిచిపెట్టాడు, అద్భుతమైన వానర రూపం ధరించాడు, మంచి బలిష్టమైన తన వానర రూపాన్ని ధరించాడు. ఆ రూపం విశాలమైనది. వెంటనే వాళ్ళిద్దరిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. మహావేగంగా క్షణమాత్రంలో ఆకాశ మార్గంలో ఎగిరి వాళ్ళిద్దరినీ గిరిశ్రేష్ఠమైన ఋష్యమోకం దగ్గరికి వెళ్ళాడు. తేరా ఏం జరిగింది, వీళ్ళు ఋష్యమోకానికి వెళ్ళేసరికి ఋష్యమోక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు వీళ్ళని చూసి భయపడిపోయి అక్కడి నుంచి మలయగిరికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒకటే బెంగ భయం, హనుమంతుడు వచ్చి నీకేం పర్వాలేదని చెప్పేదాకా ఇక్కడ ఉంటే ప్రమాదమేమో, వాళ్ళంటే ఈ పర్వతానికి రాడు కానీ వాళ్ళు రావచ్చు కదా ఏం చేస్తారో అని ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఇంకో కొండ మీదకి చెంగున్ దూకేశాడు. దాని పేరు కూడా మలయ పర్వతమే, కానీ మలేషియా మలయ పర్వతం కాదు, ఇది ఇంకో మలయ పర్వతం అన్నమాట. ఇప్పుడున్న మలేషియాని పూర్వం మలయ పర్వతం అనేవారు, చాలా గొప్ప పేరు దానికి ఆ రోజుల్లో. ఆ కొండ మీద నుంచి వచ్చే గాలి పీల్చి సువాసనతో పొంగిపోయేవారు మన వాళ్ళు. ఎప్పుడు ప్రాచీన కాలంలో మంద మలయానిల మమందగతి వీచనని చెప్పేవారే, మలయ పర్వతం మీద నుంచి వచ్చే ఆ గాలి చాలా బాగుంటుంది. కానీ అది కాకుండా ఋష్యముఖానికి దగ్గరలో ఇంకో మలయగిరి ఉన్నది, అక్కడికి వెళ్ళాడు. అది కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఒక్క చెంగున గంతులు దూకాడ. ఓహో మనవాడు అక్కడికి వెళ్ళిపోయాడు అనుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు హనుమంతుడు. తీసుకెళ్ళి వీరిద్దరిని పరిచయం చేస్తూ, ఈయన మహాత్ముడు శ్రీరామచంద్రుడు, ఈ పక్కనున్న ఆయన లక్ష్మణుడు, వీళ్ళ అన్నదమ్ములు దశరథ పుత్రుడు ధర్మాత్ములు, ఈయన భార్యని ఈ రాముని పత్నిని సీతని రావణుడు అపహరించుకుపోయాడు, ఆయనని సాయం కోరి వచ్చాడు. ఈయన దశరథపుత్రుడు, దశరథుడి కంటే ఇంకా శక్తివంతుడు, అశ్వమేధయాగాలు చేసినటువంటి దశరథుడి కొడుకంటే ఆలోచించు అనగానే సుగ్రీవుడి మనస్సు ఒక్కసారి ఆనందంతో నిండిపోయింది. తన స్నేహము కోరి వచ్చాడు రాముడు అన్నాడుగా ఆయన. అమ్మయ్యా ఈ వచ్చినవాడు వాలి పంపగా వచ్చినవాడు కాదు, నాకు విరోధి కాదు, నాకు మిత్రుడు అవుతాడు అనుకుని అప్పటి వరకు ఉన్న భయం విడిచిపెట్టాడు, దుఃఖము తొలగింది. అసలు అదేమిటో కానీ రాముడిని చూడగానే, దగ్గరగా చూడగానే లోపల ఉన్న దుఃఖము శోకము రెండూ వెళ్ళిపోయాట. శోకం అంటే కన్నీరు కార్చేటటువంటి బాధని శోకం అంటారు, మానసికంగా కుంగిపోతే దుఃఖం అంటారు. కాబట్టి దుఃఖం వేరు శోకం వేరు. వ్యవహారంలో శోకము దుఃఖము ఒకటి అనుకుంటాం, కానీ కేవలం కన్నీళ్లు కార్చేటటువంటి బాధని మాత్రమే శోకం అంటారు. మనస్సులో కుళ్ళిపోతారు కొందరు చూశారు, ఆ దుఃఖమును దుఃఖం అంటారు. అంచేత దుఃఖమేమో మానసికం, శోకమేమో శారీరకం. రెండు రకాలు కలిస్తే మహాశోకము అని పిలువబడుతుంది. అంటే ఏంటనమాట, మనస్సులోనూ కుమిలిపోతారు కొందరు, కన్నీళ్లు వస్తాయి. ఈ రెండు ఉంటే దానిని మహాశోకము అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి శోకము దుఃఖము తలగాయి. వెంటనే సుగ్రీవుడు మానవ రూపం ధరించాడు, హనుమంతుడు కూడా మానవ రూపం ధరించాడు, తక్కిన వానరులు కూడా మానవ రూపం ధరించారు. ఇలా మనుష్య రూపం ధరించి రాముడి దగ్గరకు వచ్చాడు ఆయన. అందుకే స్పష్టంగా ఇక్కడ మనకు అర్థం కాదేమోనని సకృత్వ మానుషం రూపం సుగ్రీవ ప్లవగరషభ, వానర రూపంతో రాముడిని కౌగిలించుకోవడం అంత బాగుండదు అనుకున్నాడో, మాట్లాడడానికి అంత బాగుండదు అనుకున్నాడో, అందుకని సుగ్రీవుడు మానవ రూపం ధరించాడు. మానవ రూపంలో ఉన్నప్పుడు సంభాషణ బాగుంటుంది, కౌగిలించుకోవచ్చు, దగ్గరికి రావచ్చు. అందుకని కామరూపుడు కనుక సుగ్రీవుడు కూడా మానవ రూపమే ధరించి, మహాత్మ నువ్వు ధర్మాత్ముడివి, విక్రాంతుడివి, నీ శరీరం చూస్తేనే తెలుస్తున్నది నీవు ఎటువంటి పరాక్రమవంతుడు. నీ గురించి మా వాయుపుత్రుడు హనుమంతుడు చెప్పాడు, నీ వంటి ఉదాత్త గుణములు కలిగిన వాడు నాకు మిత్రుడవడం నా పూర్వజన్మ సుకృతం. ఇదిగో చెయ్యి చాచి నాకు నీ స్నేహహస్తం ప్రసాదించు. పూర్వం కూడా స్నేహితులు చెయ్యి చెయ్యి పుచ్చుకునేవారు, రెండో పాణినా పాణి చేత్తో చెయ్యి పట్టుకోవడం అనమాట, షేక్ హ్యాండ్స్. అయితే కేవలం మిత్రులు మాత్రమే అలా పట్టుకునేవారు, మిగతా వాళ్ళు మాత్రం నమస్కారం పెద్దలకి చెయ్యాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్లే వచ్చాయి, ఇప్పుడు అవి మానేశారులేండి. కరోనా దెబ్బకి ఎవడో ఒకడినొకడు ముట్టుకోట్లా. అసలు చెప్పొచ్చేది ఏంటంటే, పూర్వకాలంలో మిత్రులు, ఆత్మీయ మిత్రులు కూడా ఒకరితో ఒకటి చేతులు పట్టుకునేవారు అన్నమాట. అలాగే పాణిగ్రహణం పెళ్లిలో కూడా పాణింగృహ్రీష్వ పాణినా, చేత్తో చేయి పట్టుకుంటేనే పెళ్ళి అయినట్లు లెక్క, అది పాణిగ్రహణం. మిత్రులు కూడా కరగ్రహణం చేసేవారు, కానీ ఎల్లవేళలా చేయటం మళ్ళీ నిషిద్ధం. గురువు దగ్గరకు వచ్చి గురువుగారు ప్లీజ్ గివ్ షేక్ హ్యాండ్ అంటే ఎలా కుదురుతుంది? గురువుగారికి నమస్కారమే, శిష్యులకు ఆశీర్వచనమే, తల్లిదండ్రుల దగ్గర కూడా షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు. కావాలంటే షేకింగ్ లెగ్స్ ఇచ్చుకోండి పర్వాలేదు. అందువల్ల చెయ్యి పుచ్చుకొని పొంగిపోయాట. వెంటనే మళ్ళీ హనుమంతుడు ఏం చేశాడు, ఇప్పుడే వీళ్ళు మానవ రూపంలో ఉన్నారు, మళ్ళీ ఒక్కసారి ఆయన భిక్షు రూపాన్ని, ఆ మానవ రూపాన్ని త్యజించి వానర రూపం ధరించాడు. వానర రూపంలో ఉంటేనే కొన్ని పనులు చేయగలుగుతారు, మానవ రూపంలో కొన్ని పనులు చేయలేము. ఎందుకని వానర రూపంలో ఉంటే చెంగును చెట్టెక్కచ్చు, కొమ్మలు విరవచ్చు, నిప్పు తయారు చేయొచ్చు, పరిగెత్తచ్చు, దూకచ్చు. మానవ రూపంలో అలా దూకలేము మనం. మీరు కావాలంటే ట్రై చేయండి, ఒకసారి కోతి దూకినట్టుగా మీరు చెట్టు మీదకు దూకండి, కింద పడతారు. అందువల్ల హనుమంతుడు వెంటనే ఒక వానర రూపం ధరించి ఒక రెండు జంబికర్రలు పట్టుకొచ్చాడు, ఎండు కర్రలు. కర్రలో కర్ర పెట్టి మధిస్తే అగ్ని పుడుతుంది, ఈ అగ్నితో స్నేహం చేసుకుంటే అప్పుడు ఆ స్నేహం శాశ్వతంగా నిలుస్తుంది. దానికి అగ్ని సాక్షిగా స్నేహము చేసుకునుట. దానము చేసేటప్పుడు, అన్ని దానాలు కాదు కానీ కొన్ని దానాలు చేసేటప్పుడు, అలాగే పెళ్ళి జరిగినప్పుడు, మిత్రత్వం చేసుకునేటప్పుడు అగ్ని సాక్షిగా చెయ్యండి అన్నారు. అంటే ఒక అగ్ని పెట్టుకుని దాని మీద ఇలా ఇద్దరు చేతులు పెట్టి మేమిద్దరము శాశ్వతముగా మిత్రులము అని మంత్రములు చదివి దాని చుట్టూ తిరగాలన్నమాట మూడుసార్లు. అది అగ్ని సాక్షిగా సఖ్యము చేసుకునుట, స్నేహము చేసుకునుట అంటారు. అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని చేయి పుచ్చుకుని ఏడు అడుగులు నడవాలి, ఏడు సార్లు తిరగాలి, అప్పుడు అది మైత్రం సప్తపదీనాం అని పేరు వస్తుంది అన్నమాట, సప్తపది అవుతుంది. ఇది కాకుండా దానం చేసేటప్పుడు గోదానం అని ఒకటి ఉన్నది, దీన్ని తప్పనిసరిగా చేసి తీరాలి అని గరుడ పురాణం చెబుతున్నది. ఓ మనిషి పోయాక భయంకరమైన వైతరణి అని ఒక నది ఉంటుంది, దాని గురించి మీకు ఆ మధ్యన గరుడ పురాణంలో చెప్పాను కనుక ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. ఈ వైతరణి నది దాటడం చాలా కష్టం, అది అత్యంత భయంకరమైనది. ఇప్పుడు చెప్పినప్పుడు నమ్మకపోవచ్చు కానీ రేపు పొద్దున చచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలిస్తే ఉపయోగం లేదు. అందువల్ల బతికుండగానే నమ్మాలి, చచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాం మనం? వైతరణి అనేది ఎంత భీకరంగా ఉంటుందో దివ్య దృష్టితో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అటువంటి చోటికి వెళ్ళాక ఆ వైతరణి దాటాలంటే చెబితే కానీ అర్థం కాదు కనుక కొంచెం స్పష్టంగా చెబుతానులేండి. వైతరణి అని ఒక నది ఉంటుంది, 86,000 యోజనములతో ఉంటుంది, అది చీము నెత్తురు దుర్వాసలు కూడే పెంటతో ఉంటుంది. మన డ్రైనేజీలు, అశోక్ నగర్ పక్కనే ప్రవహిస్తున్న డ్రైనేజీ కంటే, మూసీ నదిలో ప్రవహిస్తున్న డ్రైనేజీ కంటే కూడా భీకరంగా ఉంటుంది అక్కడ ఆ డ్రైనేజీ. ఆ డ్రైనేజీలో ముళ్ళు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఈ పాపాత్ముడిని అందులో పారేస్తారు, చచ్చిన పాపాత్ముడిని అందులో పారవేస్తారు యమకింకరులు. అప్పుడు అక్కడికి పడవలు పుచ్చుకొని కొంతమంది పడవ నడిపేవాళ్ళు వస్తారు. గంగానది దగ్గర ఎలా అయితే బోట్ షైర్కి వెడతామో అలా బోట్ షైరు ఈ వైతరణిలో కూడా చేయించడానికి కొందరు వచ్చి ఏమాయ్ నువ్వు బతికొండకి ఎప్పుడైనా గోదానం చేసావా అని అడుగుతారు. ఒకవేళ వీడిది అబద్ధం అంటానికి కుదరదండో, ఎక్కడేమిటి మనం హైదరాబాద్లో కూర్చుని నేను చేసేసానండి, ఆన్లైన్లో తేడా వచ్చిందేమో అంటే కుదరదు. అక్కడ పెద్ద ఆన్లైన్ ఉంటుంది. చిత్రగుప్తుడని ఒక ఆయన ఉంటాడు, ఆయన బాగా రాసుకుంటాడు. వాడి దగ్గర మన అబద్ధాలు చల్లవు. ఎప్పుడు చేసేవారో గోదానం దిక్కుమలాడ పైగా ఎక్కడికి వచ్చా కూడా అబద్ధం ఆడతావరా అని చెత కొడతారు. అందువల్ల అక్కడ మనం గోదానం చేసామో లేదో రికార్డు ఉంటుంది అనమాట. గోదానం చేస్తే మీరు ఇక్కడికి రెండు అనగానే అప్పుడు మనం గుర్తు తెచ్చుకుని అవునండో 2020లో పద్మాకర్ గారు ఉపన్యాసం చెప్పినప్పుడు మేము గుర్తుపెట్టుకుని చేసామండి, అందువల్ల 2050వ సంవత్సరం ఇది, 2020లో చేసాం అంటే 30 ఏళ్ల తర్వాతనే చెప్పేది. ఇప్పుడు మీరేం తొందరపడి వెళ్ళిపోరు, మీ అందరూ ఇంకో 37 పురాణాలు వినండి, నాతో పాటు తిరగండి. ఆ తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు గోదానం నేను చెప్పాను కనుక చేస్తారు కనుక అప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారనమాట. 28/9/2020 సోమవారం నాడు గురువుగారు చెప్పారు, మేము బుధవారం నాడు వెంటనే ఆలస్యం లేకుండా గోదానం చేసాం, లేదా నవంబర్లో చేసాం, లేదా డిసెంబర్లో చేసాం, ఇదిగో చూసుకోండి రికవర్డ్ అని చెప్పచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు సందేహం లేకుండా నువ్వు గోదానం చేసావు, నువ్వు చేసినందుకు మేము మెచ్చుకున్నాం, మీ గురువు గారిని కూడా మెచ్చుకుంటున్నాం అని నన్ను మెచ్చుకుంటారు. మరి నా మాట విని మీరు గోదానం చేశారు కదా, అందుకని కొంచెం నన్ను కూడా మెచ్చుకుంటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ పడవలో ఎక్కించుకుంటారట. చూడండి గరుడ పురాణం చూడండి, నేను తేట తెలుగులో అనువాదం చేశానని చెప్పాను కదా, అది ఎలాగో కొద్ది రోజుల్లో మీ చేతికి వస్తుంది కదా, అందులో ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని హాయిగా పడవలో ఎక్కించుకుని సుఖంగా తీసుకెడతారు. కానీ విన్నప్పుడు నమ్మకుండా గోదానం చేయకుండా తిట్టేవాళ్ళు ఉంటారుగా కొంతమంది, వీళ్ళని చూడండి ఆ నదిలో బారేసి అచీము ఉనెత్తురు మలమూత్రాలు తాగిస్తూ వెంట్రుకలు నెత్తి మీద పెట్టిస్తూ మహాభయంకరంగా ఏడిపిస్తూ గొరగొర ఈడ్చి తీసుకుపోతారు. అందులో కొన్ని మొసళ్ళు కొరుకుతూ ఉంటే వీడు గిజగిజలాడిపోతాడు. చావు ఉండదు, చచ్చే చావు ఇది. చచ్చాక అక్కడికి వెళ్ళేవాడికి చావు ఉండదని చెప్పారుగా, యాతనా శరీరానికి చావు ఉండదు, నలిగిపోతాడనమాట. కాబట్టి గోదానము జీవితంలో ఎప్పుడొకప్పుడు చేసుకుంటే ఈ వైతరణి దాటతాం హాయిగా. ఈ గోదానము చేసేటప్పుడు కూడా అగ్నిసాక్షిగా చెయ్యాలి. అందుకే నేను ఇంత గొడవ చెప్పాను మీకు. అప్పుడు కూడా అగ్నిని వెలిగించి లేదా ఒక దీపం వెలిగించి ఆ దీపమును చూపించి అప్పుడు దానం చేస్తే ఈ దాన ఫలితం ఇంకో 1000 రెట్లు పెరుగుతుంది. ఈ ఫలితం వల్ల నరకంలో కొన్ని శిక్షల నుంచి విముక్తి పొందుతాం. కాబట్టి గోదానము, మైత్రి, వివాహము ఇటువంటప్పుడు అగ్ని ప్రజ్వరెళ్ళవలసిందే. అది కూడా అగ్ని అగ్గిపెట్టగ్ని కాదట. ఇక్కడ మనకి తప్పనిసరి పరిస్థితుల్లో అగ్గిపెట్టినా దీపారాధన కురియాత్తని శుభ్రంగా చేసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో జంబికర్రలు కర్రలో కర్ర పెట్టి మదించి ఆ అగ్నిని ప్రజ్వరెళ్ళజేసి ఆ పవిత్రమైన అగ్ని సాక్షిగా మిత్రత్వం నెరపేవారు, స్నేహం చేసుకునేవారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు, గోదానం చేసేవారు. అటువంటి అగ్నిని ఇప్పుడు హనుమంతుడు అక్కడ ప్రజ్వరెల్ల చేశాడు. అంటే జమ్మికర్ర కర్రలో పెట్టి అందులోంచి అగ్నిని సృష్టించి ఆ నిప్పు సాక్షిగా వీళ్ళకి స్నేహం జరిపించాడు. కర్రలో కర్ర గట్టిగా పెట్టి మదిస్తే అగ్ని వస్తుంది. పైగా దాన్ని పువ్వులతో పూజించి మరీ వాళ్ళిద్దరి చేత మేమిద్దరం స్నేహంగా ఉంటామని అనిపించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేశారు. రామచంద్ర నువ్వు నాకు ప్రాణమిత్రుడి అయ్యావు, దీనివల్ల నా హృదయం పొంగిపోతుంది, నా అంత అదృష్టవంతుడు ఉండడు, మనిద్దరం ఒకటే, సుఖదుఖాల్లో ఇద్దరం ఒకరినొకరం సహాయం చేసుకుంటూ గడుపుకుందాం, నీ సుఖం నా సుఖం, నా దుఃఖం నీ దుఃఖం, నీ దుఃఖం నా దుఃఖం, నా దుఃఖం నీ దుఃఖం, నీ సుఖం నాది, నా సుఖం నీది, ఇలా పలికారు. ఇప్పుడు కూర్చోవాలిగా, కూర్చోవడం కోసం సుగ్రీవుడు పెద్ద కొమ్మోటి మధ్య కొమ్మోటి విరిచాడు. విశాలంగా ఉండి ఇంతకంటే బాగా ఆసనంగా కూర్చోవడానికి పనికొచ్చే కొమ్మని విరిచి పట్టుకొచ్చి ఆకులవి తీసి ఆసనంగా చేసి రాముడిని కూర్చోమన్నాడు. ఆ కొమ్మ మీద కూర్చొని ఉన్నకేతలు ఆరుకోవడానికి ఆ కొమ్మ ఇంకో కొమ్మ ఉందట, ఆ కొమ్మకు ఆరుకుని టీవీగా సింహాసనం మీద కూర్చున్నట్టుగా రాముడు కూర్చున్నాడు. మరి రాముడు కూర్చున్నాడు, హనుమంతుడు హనుమంతుడు ఏం చేశాడు, వెంటనే లక్ష్మణుడు కూర్చోలేదని కనిపెట్టి గంధపు చెక్క ఒకటి పట్టుకొచ్చి పెద్ద గంధపు చెక్క దాన్ని ఆసనంగా చేసి కూర్చోబెట్టాడు. రాముడికి సుగ్రీవుడు మద్ది కొమ్మ ఆసనంగా ఇస్తే హనుమంతుడు లక్ష్మణునికి గంధపు కొమ్మని ఇచ్చాడు. ఇద్దరు ఇలా కొమ్మల మీద కూర్చున్నారు. ఆ తర్వాత శ్రీరామ మా అన్న ఇక్కడికి దగ్గరలోనే ఉన్న కిష్కింధ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ నుంచి కనపడుతూనే ఉంటుంది మనకి, కొంత దూరం ప్రయాణం చేస్తే తేలికే వెళ్ళచ్చు. అక్కడున్నాడు మా అన్నయ్య, ఆయన పేరు వాలి, నన్ను వంచాడు. నా భార్య రొమని దౌర్జన్యంగా లాక్కున్నాడు. నన్ను గెంటేస్తే భయపడి అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటున్నాను. మా అన్న నాతో వైరము వహించిన నాటి నుంచి ఈనాటి వరకు కంటి నిండా నిద్రపోతే ఒట్టు, తిండి తినలేను, నిద్రపోలేను. శత్రువు చంపుతాడనే భయం ఉన్నవాడికి నిద్రే ఉంటుందండి. కటిక దారిద్ర్యం అనుభవిస్తూ అప్పులు పాలైపోయిన వాడికి, శత్రువు ఉన్నవాడికి, పాము ఉన్న ఇంట్లో నివసించేవాడికి సుఖముగా నిద్ర పట్టదు, తిండి సహించదు. ఈ మూడు అంత భయంకర మరొకట్లేదట. అప్పులు పాలైపోతే ఎంత డేంజర్ అండి. అప్పులు పాలైన వాడికి ఏం సుఖం ఉంటుంది? ఇదో నిన్న మొన్నో ఇవాళ ఒక మ్యాటర్ ఎవడో పెట్టాడు నాకే, గురువుగారు ఒక్కసారి చదివి మీరు కూడా ప్రజలకు చెప్పండి అని. కౌన్ బరీగా కరోడపతిలో 5 కోట్లు గెలుచుకున్నట్టు ఎవడో బాబు. ఈ 5 కోట్లు 2011లో వచ్చాయి. ఇక రాగానే రెచ్చిపోయాడు. ఓ ఇష్టం వచ్చినట్టు దీన్నంతా ఖర్చు పెట్టాడు. 5 ఏళ్లలో 4 ఏళ్లలో సర్వనాశనం అయిపోయాట. ఇప్పుడు మళ్ళీ ముష్టెత్తుకుంటూ, అయితే అదృష్టవశాత్తు పూర్వం టీచర్గా ట్రైనింగ్ అయ్యాట, మళ్ళీ ఉపాధ్యాయుడిగా 15,000 జీతానికి పనిచేస్తున్నట్ట. 15,000లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ తాగుడు గీగుడు మానేశానండి, 4 ఏళ్లలో సర్వనాశనం అయిపోయానండి అని చెప్పాట. నడమంత్రపు సిరి ఎంత ప్రమాదమో తెలుస్తుంది దానివల్ల. కాబట్టి డబ్బున్న రోజుల్లో ఈ డబ్బుని సరిగ్గా వినియోగించుకోకపోతే కూడా వార్ధక్యంలో దెబ్బతింటారు. ఇవాళ చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటో తెలుసా? మీ జీతం ఎంతో మీరు పట్టించుకోవడంలా. ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత అప్పు చేస్తున్నాం, ఈ అప్పు ఎలా తినాలో చూడకుండా అప్పుని ముంచెత్తుకుంటారు చేతులారా. పోనీ అప్పుతో పాటుగా ఇంట్లో అయినా జాగ్రత్తగా ఉంటున్నారా? అసలు ఫ్యాన్లు కట్టలేటండి చాలా ఇళ్లలోనూ. ఇళ్లలో ఫ్యాన్ కట్టడు, దీపాలు కట్టరు, స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తారు, స్టవ్ను వదిలేస్తారు. ఎంత నిర్లక్ష్యం ఇది! ఇది మహాపాపం నేను చెబుతున్నాను. మీరందరూ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కష్టపడి సంపాదించడమే కాకుండా ధనమును దుర్వినియోగం చెయ్యకుండా ఉండడం కూడా చాలా అవసరం. అలా దుర్వినియోగం చేస్తే లక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మికి కోపం వచ్చి చెప్పిస్తే రేపు పొద్దున ఎంత ఇబ్బంది వస్తుందో తెలుసా మీకు? మహాభారతంలో సభాపర్వంలో చెప్పాడు, డబ్బుని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నావో, ఆలోచన చేస్తున్నావా ధర్మరాజా అని నారదుడు చెప్పాడు. పని ఇంకోటి నేను మీరు చెప్పడం కాదు. నారదుడికి డబ్బు అవసరమే ఉంది, రోజు నారాయణ నారాయణ అని బతుకుతాడు ఆయన. ఆయన కూడా ధర్మరాజుని వెకిలి వేషాలు వేయొద్దని చెప్పాడు. రోజు పొద్దుటే లేచి నీ ఖజానాలో ఎంత ఉందో లెక్కేసుకో, రూపాయి రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకో. ఖర్చు పెట్టే చోట బాగా ఖర్చు పెట్టు, అనవసరమైన చోట ఖర్చు పెట్టకు. అనవసరమైన చోట ఖర్చు పెట్టమంటే ఇదే. ఇంట్లో అన్నం పాడు చేయటం, పళ్ళు పాడు చేయటం, దీపాలు కట్టకపోవడం, కరెంటు బిల్లు పెరిగిపోతుంది, ఆ కరెంటు బిల్లు నీకే కదా వేస్ట్ అయిపోతున్న. రేపొద్దున నీ పిల్లలకి నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావు, దాంతోపాటు దేశానికి ఎంత అన్యాయం చేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం కంటే సేవ్ చేయటం చాలా అవసరం. లేకపోతే షేవ్ అయిపోతావు నువ్వు రేపొద్దున, అప్పుడు నేను ఎవడు సేవ్ చేయడు. ఇవాళ నీ కూడా ఉన్న మిత్రులంతా నీ మీద ఏదో ప్రేమతో వచ్చారనుకుంటున్నావేమో. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ వెనక పలుకుబడి ఉంటే, నీ వెనకాతలు ఏదో ఒక శక్తి ఉంటే అప్పుడు నీ వెనక వచ్చి మిత్రమా మిత్రమా తమ్ముడు అంటారు. రేపొద్దు నీవి లేనప్పుడు నిన్ను ఒక్కడ తమ్ముడు అండవు, చితొక్కటి బయటికి తింటేస్తారు. మీరు చూస్తారు కదా పేదవాళ్ళని పలకరిస్తున్నారు ఎవరన్నా. మొన్న కరోనా కాలంలో ఇంట్లో పనులు లేకుండా పడున్న వాడి దగ్గరికి ఎవడెళ్ళి పలకరించాడండి? ఎవడు పలకరించడు. అన్నీ ఉంటేనే పలకరించట్లేదు. మహానుభావుడు ఇంతకాలం పాటలు పాడాడు, ఈయన వల్ల మనం బతికాం అనుకుని ఒక్క సినిమా హీరో వెళ్ళి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంత్యక్రియలో పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి, ఎవడు వెళ్ళడు. అన్నీ బాగుంటే అలా చేస్తారు. ఘంటసాల చచ్చిపోతే ఎంతమంది కూడా వెళ్ళారండి ఆయన వల్ల బతికినటువంటి వాళ్ళు. ఆయన లేకపోతే అసలు కొన్ని సినిమాలే లేవు, అవునా? కాబట్టి ఈ ప్రజలు వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి, ఇది ధర్మము. కాబట్టి ఎప్పుడు కూడా ధనమును జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ధనము లేక రుణగ్రస్తుడైపోయిన వాడు, అలాగే ఇంట్లో పాము తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పడుకునేవాడు, శత్రువు దండెత్తిస్తున్నటువంటి వాడు, ఇటువంటి వాడు గాఢముగా హాయిగా నిద్రపోలేడు. అటువంటి వాడికి తిండి కూడా సహించదు. అనగానే రాముడు చిరునవ్వు నవ్వుతూ, కపీశ్వర, ఆపదల్లో ఆదుకున్నవాడిని మిత్రుడు అంటారు. మిత్రుడంటే ఎవడు? ఆపదల్లో ఆదుకోవాలి.